Prabhupada Lilamrit, Volume 5, Episode 29. ఒకసారి లండన్లో త్రివిక్రమ్ దాస్ ప్రభుపాదికి మసాజ్ ఇస్తున్నాడు. ప్రభుపాద అడిగారు, నువ్వు బాగానే తింటున్నావా? ఆ రోజుల్లో లండన్లో భక్తులు రోజుకి ఒక పూట తినేవాళ్ళు. త్రివిక్రమ్ దాస్ తింటున్నావన్నాడు. ప్రభుపాద, నువ్వు రోజు ఎన్ని చపాతీలు తింటున్నావని అడిగారు. త్రివిక్రమ, నేను 4 చపాతీలు తింటున్నా అన్నాడు. ప్రభుపాద, అది బాగా తినడం కాదే. ఇప్పుడు త్రివిక్రమ అన్నాడు, నేను బహుశా ఇంకా ఎక్కువగా తినగలనేమో అన్నాడు, కానీ నాకు ఇచ్చేవి 4 అని. ప్రభుపాద, డివోటీస్ 2 మాటలు తినాలని చెప్పి ఏర్పాట్లు చేశారు. ప్రభుపాద ఎప్పుడు కూడా ఆయన శిష్యులంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆదుర్ద పడేవారు. ఒకసారి ఆయన శిష్యులలో ఒక గర్భవతి గర్భవతిగా ఉన్నప్పుడు ప్రభుపాద ఆమె ఆరోగ్యం గురించి సలహా ఇచ్చారు. ప్రభుపాద ఫిలడెల్ఫియాలో ఉన్నప్పుడు సర్వేశ్వరి దాసి ఆ ప్రభుపాదకి వండి పెట్టేది. ఒకసారి ఆమె ప్రభుపాద రూమ్లో ప్లేటు తీసుకురావడానికి వెళ్ళింది. ఆమె కప్పులో పాలన్నీ కూడా అట్లాగే వదిలివేయడం చూసింది. ప్రభుపాద అన్నారు, ఈ పాలు నువ్వు తాగాలని. నువ్వు గర్భవతిగా ఉన్నావు కాబట్టి నీకు ఎక్కువ పాలు అవసరం. ఈ రకంగా పుట్టే పిల్లవాడు ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పి సర్వేశ్వరి ప్రభుపాద ప్లేట్ తీసుకుని మెట్లు దిగి వస్తుంటే బ్రహ్మానంద ఆయన చూశాడు. ఆ చేతిలో పాల గ్లాస్ కూడా చూశాడు. ఆయన ఆ పాలు నాకి అని అడిగాడు అని అడిగారు. అప్పుడు సర్వేశ్వరి చెప్పాల్సి వచ్చింది, ప్రభుపాద నన్నే తాగమన్నారు ఆ పాలని. అప్పుడు బ్రహ్మానందకు అర్థమైంది ఆ ప్రభుపాద ఏ రకంగా తన ప్రతి శిష్యుడి యొక్క అవసరాలని గమనించేవాడు. ప్రభుపాద ఒకసారి నందరాణి దాసిని అడిగాడు, ఆ పిల్లకాయలకి దాల్ చపాతీలు రోజు తినడానికి దొరుకుతున్నాయని. అప్పుడు ఆమెకి ఇద్దరు పిల్లలు, 1 సంవత్సరం 2 సంవత్సరాల వాళ్ళు, నందరాణి దొరుకుతున్నాయండి. ప్రభుపాద అన్నారు, పిల్లలు రొట్టెలు పప్పు తిన్నట్లయితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని. పప్పు వేడిగా ఉండాలా, రొట్టెలు మెత్తగా ఉండాలా, అది పిల్లకాయలకి మంచిదని చెప్పి ప్రభుపాద అన్నారు. అన్నం పప్పు కూడా కలిపి పిల్లకాయలకి పెట్టచ్చు అని చెప్పి. పప్పుల్లో మినప్పప్పు అన్నిటికంటే మంచిదని, దాని తర్వాత పెసరపప్పు, దాని తర్వాత బీన్స్ ఆఖర్లో సోయాబీన్స్ రూపాద చిన్న స్టోరీ చెబుతున్నారు. బెంగాలీలో ఒక సామెత ఉంది, మేకలు తిననటువంటిది ఉంది, పిచ్చివాడు మాట్లాడినటువంటి వాగనటువంటిది ఉంటుందని. ఆధునిక సమాజాన్ని గురించి ప్రభుపాద ఈ విధంగా వ్యాఖ్యానం చేశారు. ఒకసారి భారత ప్రభుత్వం యుద్ధ దృశ్యాన్ని ఉండే పెయింటింగ్, దానిలో తల్లి ముందే పిల్లవాడు చనిపోవడం, ఆ ప్రభుత్వ అధికారులు ఎంతోమంది ఆర్టిస్టులను అడిగారు, మీరు తన ముందే చనిపోతున్నటువంటి తల్లి ముఖాన్ని ఏ రకంగా మీరు పెయింట్ చేయగలరని చెప్పి. చాలామంది పెయింటింగ్ వేశారు, దానిలో ప్రైజ్ వచ్చినటువంటి పెయింటింగ్ చనిపోయిన పిల్లవాడి మీద తల్లి తన చేతులతో రెండు కళ్ళని కప్పుకొని ఉంటున్నటువంటి ఆ పెయింటింగ్కి ప్రథమ బహుమతి వచ్చింది. ప్రభుపాద అన్నారు, పిల్లవాడు చనిపోవడం చూస్తూ ఉండడం అనేటువంటిది ఎంతో అనాగరికమైనటువంటి రాక్షస కృత్యమైనటువంటి కార్యం. అదే రకంగా మన శాస్త్రజ్ఞులు వాళ్ళంతా కూడా ఇలాంటి రాక్షసులే. వాళ్ళు తల్లి గర్భంలో పిల్లల్ని చంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు ఆ చనిపోయిన పిల్లల్ని వాళ్ళు తినడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా ఆధునిక సభ్యత ఎంత ఎంత దిగజారుతుంది, ఎంత రాక్షసత్వంతో కూడి ఉంది అని ప్రభుపాద చెబుతున్నారు. ప్రభుపాద ఒకసారి ప్రహ్లాద్ మహారాజ్ ఆయన తండ్రి హిరణ్యకశిపు కథ చెప్పారు. ప్రహ్లాదుడు తన కొడుకు కాబట్టి హిరణ్యకశిపు అతను కొడుకు అంటే ప్రేమ కలిగి ఉన్నాడు. ఒకరోజు హిరణ్యకశిపు ప్రహ్లాదుని అడిగాడు, నా ప్రేమైన పుత్రుడా, నువ్వు నీ అధ్యాపకుల నుంచి ఏం నేర్చుకున్నావు? నువ్వు నేర్చుకున్న వాటిలో అన్నిటికంటే ఉత్తమమైన విషయం ఏంటని ప్రహ్లాద్ మహారాజ్ అన్నారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ప్రభుపాద దాన్ని విశదంగా చెప్పారు. ఏ రకంగా వినడము, దాన్ని మనం మళ్ళీ అనడము, ఇవన్నీ కూడా కేవలం విష్ణువుకి సంబంధించి ఉండాలా? కానీ మనం ఎన్నో విషయాలు వింటున్నాం, మాట్లాడుతున్నాం, కానీ వాటికి విష్ణువుతో సంబంధం లేదు. ప్రభుపాద అన్నారు, ప్రతి దేశంలో వేల వేల పత్రికలు, అవి దినపత్రికలు కానీ వారపత్రికలు కానీ మాసపత్రికలు కానీ ఇవన్నీ అమ్ముతున్నారు అని అన్నారు. ఏ రకంగా ఈ షుగర్ వ్యాధి ఉండేటువంటి రోగులందరూ కూడా ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు షుగర్ వ్యాధి గురించి కూడా ఒక పత్రికని ముద్రిస్తున్నారు. దాని ద్వారా అది కొనుక్కున్న వాళ్ళు డయాబెటీస్ నుంచి ఏ రకంగా మనం కాపాడుకోవాలా అనే విషయాలు తెలుస్తాయి. ప్రభుపాద అన్నారు, అమెరికాలో $2 అంటే అది పెద్ద గొప్ప విషయం కాదు. కాబట్టి ఈ రకంగా డయాబెటిక్ సొసైటీ $100,000 వాళ్ళ పత్రిక అమ్మి పోగు చేస్తున్నారు. కానీ ఈ రకంగా మనం ప్రచారం చేసి ఈ రకమైనటువంటి వినడం, మాట్లాడడం అది జీవితానికి ఏమీ ఉపయోగపడదు. మనం ప్రహ్లాద్ మహారాజ్ ఫాలోవర్లం కాబట్టి మనం ఇలాంటి పత్రికల ఎడగాకుండా మనం విష్ణువుకు సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడడం వినడం చేయాలన్నారు. ప్రభుపాద సన్యాసం గురించి ఆయన అంటున్నారు, తన శిష్యులు వాళ్ళ యొక్క నియమాల్ని పాటించకుండా ఏ రకంగా పతనమైపోతున్నారు అని అన్నారు. నేను ప్రయత్నం చేస్తున్నాను, ప్రతి వేదవాన్ని, మూర్ఖుణ్ణి, దొంగల్ని, ఎవరినైనా కూడా వాళ్ళని కృష్ణ చైతన్యంలో ఉంచి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి ఒక సన్యాస శిష్యుడు తన నియమాల్ని పాటించలేకపోతే అతను తన ఆశ్రమాన్ని మార్చుకోవాలా? కానీ అతను ఒక విద్యాచారిగా బతకూడదు. హరిశౌరి అనే శిష్యుడు అడిగాడు, ఒక సన్యాసి ఎంతో సేవ చేసి ఆ తర్వాత ఆయన మళ్ళీ ఆ సన్యాసి జీవితాన్ని వదిలిపెట్టాడు. ఇప్పుడు ప్రభుపాద అన్నారు, ఆయన తన సేవను మళ్ళీ తీసుకోవచ్చు లేదా గృహస్థుడు కావచ్చు అని చెప్పి. హరిశౌరి చైతన్య చరితామృతంలో ఒక స్టోరీని ప్రభుపాద దృష్టికి తీసుకొచ్చారు. ఛోటా హరిదాస్ ఆ స్టోరీలో సన్యాసం నుంచి పతనాన్ని పొందినటువంటి వ్యక్తి చైతన్య మహాప్రభు గారి ఆశీర్వాదాన్ని మళ్ళీ పొందడం అది వీలు కాదన్నట్టుగా ఆ కథ మనం చదువుతాం. ప్రభుపాద అన్నారు, సన్యాసం పుచ్చుకున్న తర్వాత మళ్ళీ సంసార భోగాలకి వెనక్కి మళ్ళేటువంటి వ్యక్తి అతన్ని వాంతాసి అంటారు. వాంతి చేసుకున్న దాన్ని మళ్ళీ తినేటువంటి వ్యక్తి వాంతాసి అంటే. ప్రభుపాద మళ్ళీ అన్నారు, ఒక ఆధ్యాత్మిక గురువు భ్రష్టుడైన తన శిష్యుడిని మళ్ళీ స్వీకరిస్తే కృష్ణుడు కూడా అతన్ని స్వీకరిస్తాడు. అటువంటిప్పుడు అతను మళ్ళీ సన్యాసిగా ఉండవచ్చు. ప్రభుపాద అన్నారు, ఆయన ఇదే విధంగా తన ఇద్దరు బ్రష్లైన సన్యాసి శిష్యుల్ని గృహస్థులు ఇవ్వమన్నాడు, వాళ్ళని పంపించి వేయకుండా. కానీ సన్యాసి మళ్ళీ గృహస్థుడికి బతకడం అది ఎంతో సిగ్గుపడాల్సిన విషయం. ప్రభుపాద అన్నారు, నేను ఆ రకంగా ఉంచడం వల్ల నన్ను నా గురుబాయిలు భారతదేశంలో నన్ను ఎంతో విమర్శించారు. ప్రభుపాద విదేశీ శిష్యులకి బ్రాహ్మణ సన్యాస దీక్షలు ఇవ్వడం, విదేశాల్లో విగ్రహాలను ప్రతిష్ఠ చేయడం, ఆడవాళ్ళకి మందిరాల్లో ఉండేటువంటి అవకాశం కలిగించడాన్ని ప్రభుపాద గురుబాయిలు విమర్శించేవాళ్ళు. కానీ ప్రభుపాద అన్నారు, వాళ్ళు ఇవన్నీ అనొచ్చు, కానీ నేను ఒక్కడిని చేసినంత ప్రచారం వాళ్ళంతా కలిసి కూడా చేయలేకపోతున్నారు. వాళ్ళంత స్ట్రిక్ట్గా ఉండి కూడా లాభమే ఉంది, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు కదా. ఒకసారి ఒక ఆయన ఉత్తరం రాశారు ప్రభుపాదికి, సన్యాసులను ఏ రకంగా గౌరవించాలని అడిగితే, నువ్వు భగవంతుని నిరాకారుడు అనేటువంటి సన్యాసిని చూసినా కూడా అతను నువ్వు గౌరవించాలి, దానిలో తప్పేం లేదు. మనం చైతన్య మహాప్రభులు వారి ఆదేశాన్ని చూసినట్లయితే, చైతన్య మహాప్రభు ఆయన మాయావాద సన్యాసులను కూడా ఎంతో గౌరవించారు. కానీ మనం వాళ్ళ సాంగత్యం చేయవలసిన అవసరం లేదు. అదే రంగం ఒక వైష్ణవుడు అతను చక్కటి భక్తుడు కానట్లయితే మనం వ్యక్తిగా అతన్ని గౌరవించాలా, కానీ అతని సాంగత్యాన్ని మనం తీసుకోకపోవచ్చు. మూర్ఖులకు ప్రచారం చేయడం గురించి బ్రహ్మానంద అడుగుతున్నారు. భాగవతంలో చెప్పింది భాగవతంలో మనం చదివేది ఈ జడ విద్యను అది ఖండిస్తుంది. కృష్ణుడి నమ్మకం అన్నవాళ్ళు అటువంటి పుస్తకాలు చదివినప్పుడు వాళ్ళు కృష్ణుడి నుంచి దూరం అవ్వచ్చు. ప్రభుపాద అన్నారు, ఎవరినా అట్లా వెళ్తే పోనీ వాళ్ళంతా కూడా మూర్ఖులు. బెంగాలీలో ఒక సామెత ఉంది, మనం పనికిరాని ఆవుల్ని ఎన్నో ఉంచుకోవడం కంటే మన గోశాల ఖాళీగా ఉండడం మేలు. పాలు ఇవ్వనటువంటి ఆవులన్నీ పెట్టుకుని కూడా మనకి ప్రయోజనమే ఉంది. మనం అందరికీ అవకాశాన్ని ఇస్తున్నాం, కానీ మనకు పనికి మాలిన మనుషులు మన మఠాల్లో అవసరం లేదు. వాళ్ళు మనం చెప్పింది ఒప్పుకొని పాటించడానికి ప్రయత్నం చేయాలి, అప్పుడు వాళ్ళు మనతో పాటు ఉండొచ్చు. అలా కానట్లయితే వాళ్ళని వెళ్ళిపోనేవాడిని. శాస్త్రజ్ఞుల గురించి ప్రభుపాద చెబుతున్నారు. ప్రభుపాద ఒకసారి న్యూ బృందావన్ 1969 అమెరికాలో ఆయన కొండ ప్రాంతంలో అక్కడ కూర్చుని ఒక చెట్టు కింద అక్కడ లోయలో ఉండేటువంటి అడవులను గమనించేవారు ఆయన. ఒకసారి అన్నారు, కృష్ణుడు ఈ చెట్లన్నింటినీ ఆకులతో పాటు సృష్టించాడు, తర్వాత శాస్త్రజ్ఞులు వాళ్ళు ఒక్క ఆకును కూడా వాళ్ళు తయారు చేయలేరు, కానీ కృష్ణుడు లెక్కలేని ఆకులు తయారు చేస్తాడు. శాస్త్రజ్ఞులు కేవలం భగవంతుడి నకలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కృష్ణుడి ఆదేశంతో ఆకులన్నీ రాలిపోతాయి. శాస్త్రజ్ఞులు వాళ్ళు ఆటం బాంబులు వాడి ఆకులు రాలేట్టుగా చేయలేడు, కానీ కృష్ణుడు ఎండ్రుతులు ఆకులను రాలిపోతాయి. అంటే భగవంతుడు ఋతువును మార్చంగానే చెట్ట అలాగే ఉంటుంది, ఆకులు మాత్రం రాలిపోతాయి. కానీ మన శాస్త్రజ్ఞులు ఆ పని కూడా చేయలేరు వాళ్ళు. ప్రభుపాద అన్నారు, మనం బతుకున్న నాళ్ళు మనం కష్టాలు అనుభవించాలా, జన్మ మృత్యు జరా వ్యాధి, కానీ వాళ్ళు సుఖపడడానికి ప్లాన్లు వేస్తున్నారు, కానీ ఇక్కడ ఉండేదంతా కూడా దుఃఖమే. కానీ ఈ మూర్ఖులు వాళ్ళు ప్లాన్లు వేయడం ఆఫ్ చేయటం లేదు. రావణుడిలాగా రావణుడు స్వర్గానికి పోవడానికి నిచ్చెన వేయడానికి ప్రయత్నం చేశాడు. నిజానికి అన్ని ప్రదేశాలు కూడా దుఃఖంతో కూడి ఉన్నాయి. మనం ఇలాంటి మూర్ఖుల మధ్యలో మనం ప్రచారం చేసి వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఇటువంటి వాళ్ళతో మనం కలవాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. ఒక రకంగా పిచ్చాసుపత్రుల్లో రోగులను చూసినట్టుగా మనం చెప్పేది సరైనటువంటిది, వాళ్ళకి తీసుకున్నట్లయితే వాళ్ళు బాగుపడతారు, కానీ వాళ్ళు పిచ్చివాళ్ళు కాబట్టి వాళ్ళని ఇది స్వీకరించేది చేయడం చాలా కష్టంగా ఉన్నది. వాళ్ళు ఈ వైద్యాన్ని స్వీకరించటం లేదు. కానీ దీనికి నయం చేసే మార్గం మాత్రం ఉంది, కానీ వాళ్ళు తీసుకోవటం లేదు. వాళ్ళ సొంత ప్లాన్లు వేసుకొని వాళ్ళు రాక్షస కృత్యాలు చేస్తున్నారు. శాస్త్రజ్ఞులు కానీ తత్వవేత్తలు కానీ, దాని డార్విన్ కానివ్వండి, ఫ్రాయిడ్ కానివ్వండి, అంతా కూడా పనికిరాని చదువులు. కానీ దీని వాళ్ళు సైన్స్ అని చెప్పి అందరినీ మభ్య పెడుతున్నారు. వాళ్ళే బంధంలో ఇరుక్కుపోయినారు, అయినా కూడా వాళ్ళు పిచ్చిగా వాగుతున్నారు. ఈ ప్రపంచం అంతా కూడా ఇలాంటి వ్యక్తులతో నిండి ఉన్నది. కాబట్టి మనం ఆలోచించాలా, ఇలాంటి వ్యక్తుల్ని ఏ రకంగా మనం ప్రభావితం చేయాలా. మనం అనాలా, రండి తీసుకోండి, ఈ పుస్తకం చదవండి, మనం వాళ్ళ మీద కోపడ్డంలో అర్థం లేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా పిచ్చాసుపత్రిలో ఉన్నటువంటి రోగులు లాంటి వాళ్ళు. మనం వాళ్ళతో క్రోధించినట్లయితే ఇంక ప్రచారం ఎవరికి చేస్తాం? ప్రభుపాదికి ఎంత అసౌకర్యం కలిగినా కూడా ఆయన ఎంతో సహించేవారు. ఒక ఉదయం ప్రభుపాద రాధా దామోదర మందిరంలో ఉన్నప్పుడు ప్రభుపాద సర్వెంటు ప్రభుపాద మనసున్ దగ్గర ప్రభుపాద పన్ను చూశాడు. ప్రభుపాద ఆ పంటి నొప్పిని సహించాడు, పన్ను కదులుతున్నా కూడా సహించాడు, పన్ను ఊడినప్పుడు ఉండే నొప్పిని కూడా సహించాడు. ఎవరికి అని నేను చెప్పుకోలేదు. ఇంకోసారి ప్రభుపాద కాలికి అంటు సోకింది. ప్రభుపాద వేళ్ళు కొద్దిగా తెగి వాటికి పుండయింది. దాని ప్రభుపాద కాలంతా కూడా ఎర్రగా అయి వాచి ఉంది మోకాలు దాకా. తో ప్రభుపాద వేపాకులతో పసుపుతో ఆవనంతో ఆయన పట్టీ చేసి దాన్ని అరిటాకులతో ఆ గాయాన్ని కట్టారు. వెళ్ళి 5 రోజుల తర్వాత గాయం తగ్గడం ప్రారంభమైంది. మనం ఊహించవచ్చు అది ఎంత బాధాకరంగా ఉంటుందో. కానీ ప్రభుపాద తన గాయం గురించి ఆయన ఎవరితో కూడా మాట్లాడలేదు. అదేరంగా ఆయనేమి తన ప్రచారాన్ని తగ్గించుకుని గమ్మును కూర్చోలేదు. నిజానికి ఆయన కాలికి అంత సమస్య ఉన్నా కూడా ప్రోగ్రాములకు వెళ్ళేవాడు, ఎవరికి తెలియనిచ్చేవాడు కాదు. తనకు అంత పీడ కలుగుతుందండి. ఒకసారి చైత్య గురుదాస్ చండీగఢ్ నుంచి వస్తూ ప్రభుపాద కోసం చక్కటి ఫలాలు తెచ్చారు. మామిడి పళ్ళు, చెర్రీ పళ్ళు, ప్లం పళ్ళు, యాపిల్ పళ్ళు, లీచీ పళ్ళు. ప్రభుపాద లీచీ పళ్ళను చూడగానే ఆయన వాటిని రుచి చూడాలనుకున్నారు. ఆయన అన్నారు, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు మా తండ్రి ఈ లీచీ ఫలాల గుత్తుల్ని నా రూమ్లో వేళ్ళాడగట్టి ఉంచేవాడు, నేను అవి తీసుకునేవాడినండి. ప్రభుపాద మాయాపూర్ వచ్చినప్పుడు తన గదికి వెళ్ళి ఆయన ఆనుకుని సీటుకు ఆనుకుని కూర్చున్నారు. రిలాక్స్ అయి తన కాళ్ళని పొడుగ్గా చేసుకుని తర్వాత మంచినీళ్ళు తాగారు. ఆయన అన్నారు, మాయాపూర్ నీళ్ళు, ఈ మాయాపూర్ ఆధ్యాత్మిక జగత్తు, మాయాపూర్లో బతకడం కానీ చావడం కానీ దానికి ఉండేటువంటి ఫలితం ఒకటే. నువ్వు మాయాపూర్లో జీవించినట్లయితే నువ్వు ఆధ్యాత్మిక జగత్తులో బతుకుతున్నట్లెక్క, నువ్వు మాయాపూర్లో చనిపోయినట్లయితే నువ్వు తిన్నగా భగవంతుడి ధామంలో వైకుంఠంలో ప్రవేశిస్తావని ప్రభుపాద చిన్న వయసులో ఉన్నప్పుడు ఒకసారి హౌరా రైల్వే స్టేషన్ వెళ్ళారు. ప్రభుపాద అక్కడ గమనించారు, ఒక వ్యక్తి సగం కాలినటువంటి కొయ్యల్ని తీసుకుని వెళ్తున్నాడు. ప్రభుపాద అర్థం చేసుకున్నాడు ఆ వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని. ఇది నా సొత్తు, నేను ఈ సగం కాలిన కట్టెల్ని పారివేయకుండా నేను మిగుల్చుకున్నానని చెప్పి తీదరంగ మనుషులు వాళ్ళ దగ్గర ఉండేటువంటి వస్తువులు ఎంత విలువ లేనటువంటివైనా కూడా నాది నాది అని ప్రతి మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. ఇది మనకుండేటువంటి రోగం. బృందావనంలో 1977 మానవ జీవితం ఏ రకంగా దిగజారుతుందో ఆయన చెప్పారు. ఒక శిష్యుడి యొక్క అమ్మమ్మ తన కూతుర్ని తన కూతురికి చెప్పింది, నువ్వు నీ సంతానాన్ని అబార్షన్ చేయించుకో అని చెప్పి. ప్రభుపాద చెప్పారు, తన గురుబాయ్ యొక్క భార్య ఏ రకంగా తప్పుడు సంబంధాలు కలిగి ఉందో ఆ తల్లి కొడుకు ఎప్పుడైతే తన తల్లి ఇట్లా చేస్తుందో చూశాడో, నేను నాన్నకు చెబుతా అన్నాడు. అప్పుడు తల్లి తన కొడుకే విషయం పెట్టి చంపేసింది. ఎప్పుడైతే తండ్రికి తెలిసిందో తన భార్య కొడుకు విషయం పెట్టి చంపిందని తన ముఖం చూపించుకోలేక ఆ గురుబాయి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రకంగా ఈ ఆధునిక కాలంలో ఒక సభ్యత అనేటువంటిది, సంస్కృతి అనేటువంటిది లేదు. భగవంతుడు మనం నమ్ముకోకపోవడం వల్ల మనకి ఎలాంటి విలువలు అనేటివి ఉండదు. మనకి మన చరిత్ర ఎంత నీచానికైనా కూడా దిగజారచ్చు. కాబట్టి ఈ ప్రపంచాన్ని మార్చడానికి ఒకటే ఆశ, హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం ద్వారా మానవత్వాన్ని మనం పెంచవచ్చు. అర్థమవుతుంది. న్యూయార్క్లో ఉన్నప్పుడు 1966 ప్రభుపాద ఒక సుఖాన్ని పొందడం గురించి ఒక స్టోరీ చెప్పారు. ఒక మనిషి తన మిత్రుడికి చెప్పాడు, చెరుకు గడలు తీగ ఉంటాయి, వాటి రసాన్ని పీల్చడం ఎంతో బాగుంటుందని. కానీ ఆ మిత్రుడికి చెరుకు గడ అంటే ఏం తెలీదు, అందుకని అడిగాడు చెరుకు గడ ఎలా ఉంటుందని. అంటే ఆయన వెదురు బొంగులాగా ఉంటుందని చెప్పాడు. అంటే ఈ మూర్ఖుడైనటువంటి మిత్రుడు రకరకాల వెదురు బొంగులు తెచ్చి అవి నవ్వడం ప్రారంభించాడు. కానీ అతనికి దానివల్ల ఎలాంటి రసం దొరకలేదు. అదే రకంగా సంసార వ్యక్తులు ఈ శరీరంతో సుఖాన్ని పొందాలని చెప్పి ఏ శరీరంలో అయితే సుఖం దొరికే అవకాశం లేదో ఆ శరీరంతో సుఖం పొందాలని నానా రకాల తప్పుడు పనులు చేస్తున్నారు. భౌతిక సుఖం అనేటువంటిది చాలా తాత్కాలికమైంది, అది ఆకాశంలో మెరుపు వచ్చినట్టుగా నిజమైనటువంటి సుఖం ఆకాశంలో సూర్యుడు వచ్చినట్టుగా. మన ఇంక జీవితం అంతా కూడా మనం సుఖంగా బతకచ్చు. ఈ రకంగా శరీర సుఖం ఆకాశంలో వచ్చే ఒక మెరుపు లాంటిది, కానీ ఆధ్యాత్మిక జీవితంలో వచ్చేటువంటి సుఖం సూర్యుడు వచ్చినప్పుడు ఏ రకంగా రోజంతా కూడా ప్రకాశం ఉంటుందో ఆ రకంగా మనం కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినట్లయితే మనం జీవితాంతం మనం సుఖంగా బతకగలం. ప్రసాదం గురించి ప్రభుపాద అంటున్నారు, లండన్లో భక్తివేదాంత మేనర్ వచ్చినప్పుడు రేవతి నందన్ స్వామి ఎక్కడా అని ప్రభుపాద అడిగారు. రేవతి నందన్ స్వామి వంటగదిలోంచి బయటకు వచ్చి, నేను కిచెన్లో, నేను పాకస్థాల్లో ఉన్న ప్రభుపాద్, అప్పుడు ప్రభుపాద్ అన్నాడు నువ్వు కిచెన్ స్వామి అని చెప్పి. అది రాధారాణి డిపార్ట్మెంటు కిచెను. ప్రభుపాద్ అన్నారు కృష్ణుడు రాధారాణి వదిలిపెట్టేసి ఉండేవాడు, రాధారాణి వంట అంత రుచిగా లేనట్లయితే, అంటే రాధారాణి అంత రుచిగా ఉండేది. నైవేద్యం గురించి ప్రభుపాద్ చెబుతున్నారు, మనం గురువు ద్వారా మన భోజనాన్ని భగవంతుడికి నివేదన చేస్తాము, ప్రత్యక్షంగా భగవంతుడికి కాదు. ఆధ్యాత్మ గురువు శిష్యుడి తరఫున తాను నివేదనని తీసుకుని దాన్ని కృష్ణుడికి నివేదన చేస్తాడు. కృష్ణుడు తిన్న తర్వాత గురువు తిని తర్వాత మహాప్రసాదంగా చేసి దాన్ని శిష్యులకి ఇస్తాడు. ఇది పద్ధతి. ప్రతిదీ కూడా తన ఆధ్యాత్మ గురువుకి ఇవ్వడం మొదట, అది సరైనటువంటి పద్ధతి. దాన్ని మనం ప్రార్థనతో పాటు నమోవం విష్ణుపాదాయ, మన వంట వండే విధానంలో ఎప్పుడైనా భోజనం నేల మీద పడినట్లయితే, అది పచ్చిదైనట్లయితే దాన్ని కడిగి చక్కగా దాన్ని మనం నైవేద్యం పెట్టచ్చు. కానీ వండినటువంటి భోజనం నేల మీద పడినట్లయితే దాన్ని కడిగి పెట్టడానికి వీలు లేదు, దాన్ని నివేదన చేయకూడదు. కానీ దాన్ని తినవచ్చు, దాన్ని పారేయడం కంటే దాన్ని తినవచ్చు. లాలీపాప్స్ అంటే రిగార్డింగ్ లాలీపాప్స్, ఎవరు అడిగినట్టు లాలీపాప్స్ తినచ్చా లేదా అని. లాలీపాప్స్ తినడంలో తప్పేం లేదు, అది పంచదారే కదా. కాదు, లాలీపాప్స్ దేవుడికి నైవేద్యం కూడా పెట్టచ్చు. ఏ రకం మనం బజార్లో స్వీట్లు కొని భగవంతుడికి నైవేద్యం పెడతాము, శాస్త్రాల్లో చెప్పబడింది మనం ఏదైనా కొని తెచ్చినట్లయితే అది శుద్ధమైనట్టు లెక్క. దానిలో కొంత అశుద్ధత ఉన్నా కూడా, అంటే వాడెవడ వండాడు కొనుక్కొచ్చినట్లయితే దాన్ని నైవేద్యం పెడుతుంది. నువ్వు మామూలు వ్యక్తులు తిన్నటువంటి భోజనాన్ని ప్రసాదంగా స్వీకరించేంత ఉన్నతి నీకు లేదు. మనం మామూలు వ్యక్తులకి వాళ్ళు పారేసేంత పెట్టి ఆ రకంగా చేయకూడదు. వాళ్ళు కొద్దిగానే పెట్టి కావాలంటే మళ్ళీ ఇవ్వచ్చు. మనం ఈ రకంగా వంట వడ్డించాలా. నేను చూశాను అప్పుడప్పుడు మన మందిరాల్లో ఎంత ప్రసాదాన్ని పారేస్తూ ఉంటారో, అది మంచిది కాదు. అటు ఏ భావనలో మనం ప్రసాదాన్ని తినాలా, అదేదో రుచిగా ఉంది కాబట్టి ఎక్కువ ఎక్కువ తినాలా, అది ఇంద్రియ తృప్తి. కానీ ప్రసాదం అనేది ఎప్పుడు మనకి మేలు చేస్తుంది. ప్రసాదం దివ్యమైనటువంటిది, కానీ తన అవసరానికంటే మించి మనం తినకూడదు. సన్యాసులు మహాప్రసాదం తినచ్చు కానీ అతిగా తినకూడదు. చైతన్య మహాప్రభు తీసుకుంటున్నారు, కానీ ఆయన రుచికరమైన భోజనం తినద్దనే చెప్పేవారు. ఒకసారి డల్లాస్ అమెరికాలో గరుడ్ దాస్ ప్రభుపాద భాగవతం క్లాస్ వినడానికి వచ్చాడు. క్లాసుకు ముందర ప్రభుపాద హరే కృష్ణ మంత్రాన్ని పాడారు. ఈ సందర్భంలో ప్రభుపాద కీర్తన చేస్తూ పోతున్నారు క్లాస్ ఇవ్వకుండా. అప్పుడు గరుడదాస్కి అర్థమైంది, ప్రభుపాద యొక్క ఆందోళన ఉద్యమం యొక్క పూర్తి ఉద్దేశం హరే కృష్ణ మంత్రాన్ని ప్రచారం చేయడం, ప్రభుపాద జీవితం యొక్క పూర్తి ఉద్దేశం తాను హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయడం, ఇతరుల చేత జపించడం, అదొక్కటే కారణం. ప్రభుపాద ప్రపంచం అంతా తిరిగింది ఆయన ఈ హరే కృష్ణ మంత్రాన్ని అందరికీ వినిపించడం కోసమే. ప్రభుపాద ఎవరి గురించి అన్నారు, వాళ్ళు నేను చెప్పింది ఖాతరు చేయటం లేదు, నేనేం చెప్పినా కూడా వాళ్ళు నా ఫోటో వేసి భక్తి వేదాంతం ఇక్కడ అక్కడ అని చెప్పి పేపర్లు వేస్తారు. వాళ్ళు ఏదో రాసి వాళ్ళు నేను అటువంటి అభిప్రాయాలు చెప్పినట్టుగా వాళ్ళు దాన్ని మారుస్తూ ఉంటారు. ప్రభుపాద తన రూమ్లో కూర్చున్న వాళ్ళందరినీ అడిగాడు ఫలానా ప్రోగ్రాంకి మనం పోవాలా లేదని. భక్తులు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ప్రభుపాద గురు గౌరంగ దాస్ని మనం అక్కడ కీర్తన చేసే అవకాశం ఇచ్చినట్లయితే మనం ప్రోగ్రామ్కి పోవచ్చు. మనం ఒకసారి కీర్తన ప్రారంభిస్తే వాళ్ళు మనల్ని ఆపలేరు, కాబట్టి మనం కీర్తన చేయడానికి ప్రోగ్రామ్కి వెళ్దాం. ప్రభుపాద మాట్లాడుతూ ఆయన అన్నారు, కుక్కలు పిల్లులు అవి మాత్రమే అధిక జనాభాని పుట్టిస్తాయి, కానీ ఎదిగినటువంటి మనుషులు ఆ రకంగా చేయరు. ప్రభుపాద కుటుంబ నియంత్రణ విషయాల్ని తీవ్రంగా విమర్శించేవారు. తన ప్రోగ్రాం అయిన తర్వాత ప్రభుపాద చక్కగా తన పాయింట్ని వాళ్ళకి చెప్పిన విధాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎంత అప్రిషియేట్ చేశారు. ఆఖరిది ప్రభుపాద ఒకసారి తను కలుసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. కుంభమేళ తర్వాత వాళ్ళందరూ కూడా ప్రభుపాద కుంభమేళ స్నానం ఎలా జరిగింది ఆ రష్లో అంత అని అడిగారు. ప్రభుపాద అన్నారు, మనం ఇంట్లో ట్యాప్ కింద స్నానం చేసినటువంటి విధంగానే ఉంది అక్కడ స్నానం కూడా. తర్వాత ప్రభుపాద అన్నారు, లక్షల మంది త్రివేణి సంగమంలో కుంభమేళ పర్వం అప్పుడు స్నానం చేయడానికి అది ఎంతో శుభదాయకమైనటువంటి స్నానం అని. కానీ మనం చేసి ఏ సేవ అయినా కూడా ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా మనం కృష్ణుడి యొక్క ప్రీతికి చేసినట్లయితే అది అటువంటి గంగా స్నానాల కంటే కూడా ఎన్నో రెట్లు మేలైనటువంటిది. వాళ్ళు అడిగారు, గంగా స్నానం మీకు ఎట్లా అయింది అని చెప్పి. అంటే ఆయన ట్యాప్ కింద స్నానం ఎట్లా చేస్తాం అట్లాగే అనిపించింది ఆయన. నిజానికి మన బుద్ధి మారినంత వరకు ఎన్ని స్నానాలు చేసి లాభం ఏమి, మనం ఎక్కడ ఉన్నా ఎవరైనా కూడా కృష్ణుడి కోసం పనిచేసినట్లయితే అది ఎన్నో రెట్లు మేలైనటువంటిది. మన అట్లా తిరగడం కంటే అని చెప్పారు శ్రీల ప్రభుపాద లీలామృతికి.